Today we are studying the book of Ezra in our study through the Bible.
మన బైబిల్ అధ్యయనంలో మనం ఎజ్రా గ్రంథం యొద్దకు వచ్చాము.
Ezra was a priest whom God used to help in bringing God's people back from Babylon to Jerusalem after the captivity.
యూదా ప్రజలు బబులోను నుండి చెరపట్టబడిన తర్వాత యెరూషలేముకు వచ్చిన తర్వాత ఎజ్రా అనే యాజకుణ్ణి దేవుడు వాడుకున్నాడు.
In the Old Testament there are two journeys of God's people that are described in some detail. One is the journey of Israel from Egypt to Canaan.
పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు చేసిన రెండు గొప్ప ప్రయాణముల గురించి ప్రస్తావించబడింది. ఒకటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు చేసిన ప్రయాణము.
And the other is from Babylon to Jerusalem.
రెండవదేమో బబులోను నుండి యెరూషలేమునకు చేసిన ప్రయాణము.
The first is a picture of our personal salvation.
మొదటిదేమ మన వ్యక్తిగత రక్షణను గురించి సూచిస్తుంది.
Redeemed by the blood of the lamb and coming into a life of victory.
గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా విమోచన పొంది జయ జీవితంలోనికి ప్రవేశించుట.
And the second is a picture of the church coming out of dead Christendom and coming into a living, vibrant church.
రెండవదేమో క్రైస్తవత్వం మృతమైన శాఖల్లో నుండి నిజమైన సంఘంలోనికి మహిమాయకమైన సంఘంలోనికి రావటం.
Both journeys are essential.
రెండు ప్రయాణములు కూడా అవసరమైనవి.
Yet most Christians are familiar only with the first.
కానీ అనేక మంది క్రైస్తవులు మొదటి దాని గురించే బాగా ఎరుగుతారు.
Both are in the Old Testament.
రెండు కూడా పాత నిబంధనలోనే ఉన్నవి.
And Babylon and Jerusalem are pictured in the New Testament too.
బబులోను నుండి యెరూషలేమునకు వచ్చుట కొత్త నిబంధనకు కూడా సాదృశ్యంగా ఉంది.
Now the book of Ezra is a story of the remnant that returned from Babylon to Jerusalem.
ఎజ్రా గ్రంథములో బబులోను నుండి యెరూషలేమునకు వచ్చిన శేషించిన జనమును గురించి వ్రాయబడి ఉంది.
The first two chapters describe the return under Zerubbabel, who was another leader.
మొదటి రెండు అధ్యాయములు కూడా మరొక నాయకుడైన జెరుబ్బాబెలు నాయకత్వం కింద వారు వచ్చినట్లుగా ఉంది.
And chapters 3 to 6 describe the construction of the temple.
మూడు నుండి ఆరో అధ్యాయములో మందిరం యొక్క నిర్మాణం గురించి వివరించబడింది.
And then the remaining chapters 7 to 10 describe the spiritual reformation of God's people under Ezra.
ఏడు నుండి పది అధ్యాయాల్లో ఎజ్రా క్రింద దేవుని ప్రజలు ఏ విధంగా సంస్కరించబడ్డారో వివరించబడింది.
Now one of the amazing stories of God's sovereignty is that of Cyrus urging God's people to go back to Jerusalem.
కోరేషు దేవుని ప్రజలను యెరూషలేమునకు తిరిగి వెళ్ళమని చెప్పటం గురించిన దేవుని యొక్క సార్వభౌమాధికారమును గురించి నేను చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను.
Why should a heathen king be interested in temple being built in Jerusalem?
ఎందుకు ఒక అన్యుడైన రాజు దేవుని ప్రజలు యెరూషలేము వెళ్ళాలని కోరిక కలిగి ఉన్నాడు?
But that shows God's control over the ruler of the greatest superpower on the earth at that time.
అది మనకు ఏం సూచిస్తుందంటె ఆనాడు ప్రపంచంలోకెల్ల అత్యంత శక్తివంతమైన రాజు మీద దేవుడు ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడు అని.
That it was to fulfill God's word by the mouth of Jeremiah, verse 1, that the Lord stirred up the spirit of Cyrus so that he wrote this.
ఇక్కడ ఒకటవ వచనంలో చెప్పబడింది, పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలు మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసు ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించెను.
In Proverbs 21:1 it says the king's heart is in the Lord's hand, he can turn it wherever he likes like water.
సామెతలు 21:1 లో యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును అని రాయబడి ఉంది.
He could make Cyrus or say or write anything.
Aina koreshu edaina cheppataniki kani vrayinchataniki kani prerepinchagaladu.
Very important for us to understand this.
Dinni manam ardham chesukovatam ento pramukhyamu.
Jesus stood before Pilate and Pilate said, I've got power to crucify you or release you.
Yesu Christu prabhu Pilate eduta nilabaddappudu Pilate ee vidhanga cheppadu, ninnu siluveyataku kani ninnu vidipinchataku kani nenu adhikaram kaligi unnanu.
Jesus stood there in dignity and says, you have no power over me except what my heavenly father gives you.
Yesu Christu prabhu varu ento gambhiranga akkada nilabadi, na paralokapu tandre aina devudu neeku anumatiste kani నా మీద నీకు ఎటువంటి అధికారం లేదని చెప్పాడు.
If you had that faith, you would not fear anybody in the world.
నీకు అటువంటి విశ్వాసం ఉన్నట్లయితే ఈ లోకంలో ఎవరికి కూడా నీవు భయపడవు.
Nobody can touch a hair on your head, even the most powerful superpower in the world, without God's permission.
ఈ లోకంలో ఎంతో మహాశక్తివంతులు కూడా దేవుని యొక్క అనుమతి లేకుండా నీ తల మీద ఒక వెంటుకనైనా ముట్టలేరు.
The more we have faith in that God's total sovereignty over all people in the world, the more our lives come to rest.
దేవుడు సర్వ శరీరుల మీద తన సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడని మనం ఎంత నమ్ముతామో అంత విశ్రాంతిలో ఉంటాము.
Enough stories in the Bible to teach us the sovereignty of God.
దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని బోధించుటకు బైబిల్లో మనకు అనేక కథలు ఉన్నాయి.
Not only that, Cyrus says, Jehovah, verse 2, the God of heaven, has given me all the kingdoms of the earth.
అంత మాత్రమే గాక రెండవ వచనములో కోరేషు ఈ విధంగా చెప్తున్నాడు, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసెను.
Uses the Jewish name of Jehovah for God.
దేవునికి హెబ్రి నామమైన యెహోవా అని ఆయన వాడుతున్నాడు.
Not his heathen Persian God.
తన అన్యుడైన పారసైక దేశపు దేవుణ్ణి కాదు.
And he says, this God has given me the kingdoms of the earth.
ఈ దేవుడు లోకమందున్న సకల జనములను నా వశము చేసెను అని చెప్తున్నాడు.
God has appointed me to build a house for him in Jerusalem.
యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు.
So those of you who are God's people, go to Jerusalem and build.
కావున మీలో ఎవరు ఆయన జనులైనారో మీరు యెరూషలేమునకు వెళ్లి అక్కడ మందిరమును కట్టించాలి.
He is the God who is in Jerusalem.
యెరూషలేములో ఆయనే దేవుడు.
Every survivor, let them support this work with silver and gold and goods and cattle so that the house of God can be built.
యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవాలని ఆజ్ఞాపించాడు.
And also verse 7, he took out all the articles in the house of the Lord which Nebuchadnezzar had carried away and returned it.
మరియు ఏడవ వచనంలో నెబుకద్నెజర్ యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటకు తెప్పించెను.
Ezra didn't have to go begging for money to build the temple.
మందిరమును కట్టించడానికి ఎజ్రా వెళ్లి డబ్బును అడుక్కోలేదు.
మనీ వాజ్ నో ప్రాబ్లం అట్ ఆల్ వన్స్ దే వర్ ఇన్ గాడ్స్ విల్.
ఒకసారి మీరు దేవుని చిత్తంలో ఉన్నట్లయితే డబ్బు అనే సమస్య కాదు.
గాడ్ కుడ్ స్టర్ అప్ పీపుల్ without their having to beg.
వారు అడగకుండానే ప్రజలను దేవుడు ప్రేరేపించగలడు.
What a lot of money was required.
వారికి ఎంత డబ్బు అవసరమో కదా.
All of that was supplied.
దాని అంతటిని కూడా దేవుడు సరఫరా చేశాడు.
A heathen king.
ఒక అన్యుడైన రాజు ద్వారా.
Was the one whom God stirred up.
దేవుడు అతన్ని ప్రేరేపించాడు.
It's amazing that today people who say they have faith in God, they don't have faith in him for money.
ఈనాడు మాకు దేవుని మీద విశ్వాసం ఉంది అని చెప్పుకునే ప్రజలు డబ్బు కొరకై వారికి విశ్వాసం లేదు.
They talk so highly about faith that God can heal and God can do miracles.
వాళ్ళు దేవుని గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు, దేవుడు స్వస్థపరుస్తాడని, దేవుడు అద్భుతాలు చేస్తాడని.
They have seen visions of angels and Jesus and all that.
దర్శనములో దేవదూతలను చూశాము, యేసు ప్రభువును చూశాము అని అన్ని చెప్తూ ఉంటారు.
But when it comes to money,
కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి,
this God they worship is able to not able to help them at all.
వారు ఆరాధించే దేవుడు దాని విషయంలో ఏ సహాయం చేయడు.
What sort of God is this?
మరి ఆయన ఎటువంటి దేవుడు?
That who can do everything else, but when it comes to money, we have to beg from people.
ఆయన అన్ని చేస్తాడు కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి మనం ప్రజల దగ్గర అడుక్కోవాలి.
These are not servants of God. They are confidence tricksters who are trying to fool you.
వీరు దేవుని సేవకులు కాదు, మిమ్మల్ని మోసగించడానికి వారు ఉపాయాలను పన్నుతుంటారు.
Don't be deceived by them.
వారి చేత మోసగించబడవద్దు.
Never see a single servant of God like that in the Bible who goes around begging for money.
ఆ విధంగా వెళ్లి ప్రజలను డబ్బు అడుక్కున్నట్లుగా బైబిల్లో ఏ ఒక్క దైవదేవుడిని కూడా మనం చూడము.
Gehazi is the one these people are following.
వీరు వెంబడించేది గెహాజీని.
So let's keep that in mind.
కాబట్టి దాన్ని మనం మనసులో ఉంచుకుందాం.
And a number of people moved out of Babylon into Jerusalem.
అనేక మంది బబులోను నుండి యెరూషలేమునకు వచ్చారు.
Their names are written here.
వారి పేర్లన్నీ కూడా ఇక్కడ వ్రాయబడ్డాయి.
God notes everyone who's left Jerusalem. You read in chapter 2, the whole chapter.
Babylonu vidichipetti Yerushalayimu kochina prati okkari peru kuda devudu raasi pettadu. Rendava adhyayam anta danne manam chustam.
Babylon is more comfortable than Jerusalem.
Yerushalayim kante Babylon ento saukaryavantamainadi.
Religious Babylon is much more comfortable than a little group that meets at Jerusalem.
Yerushalayimulo kalusukone chinna gumpu kante Babylonlo unna mata vyavastha ento peddadi.
But God knows those who are willing to make that sacrifice.
Kani aa tyagamunu cheyataniki evaravaru siddhanga unnaro devuniki telusu.
And it's very interesting, all the crowd of people who came.
Ento aasaktikaramga undi, varandaru kuda gumpuluga vachinappudu.
The number of Levites was 40, were only 74.
Levilu kevalam 74 maatrame, 40 vachinamu.
Because they were not going to get any property.
Endukante variki ఎటువంటి ఆస్తి రాదు.
దే వుడ్ హావ్ టు ట్రస్ట్ గాడ్ దట్ అదర్స్ వుడ్ బి విల్లింగ్ టు పే దేర్ టైత్స్ అండ్ సపోర్ట్ దెం.
వేరే వాళ్ళు దేవునికి దశభాగాలను ఇచ్చి వారిని బలపరచాలి, దానికోసం వాళ్ళు దేవుని మీద నమ్మకించాలి.
దే కుడెంట్ ట్రస్ట్ గాడ్.
వారు దేవుణ్ణి నమ్మలేకపోయారు.
దే స్టేడ్ ఆన్ ఇన్ బాబిలోన్ మోస్ట్ ఆఫ్ దెం.
వారిలో అనేక మంది బబులోన్ లోనే ఉన్నారు.
అండ్ వి రీడ్ హియర్ ఇన్ చాప్టర్ 59 to 63.
ఆ తర్వాత 59 నుండి 63 వచనాల్లో మనం చదువుతాం.
We read in verse 62, they searched among the ancestral registration to see whether these people were considered unclean and to be excluded from the priesthood.
62వ వచనములో వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి.
Whether they could be located, when they were not located, they said you can't be priest.
వారు ఆ విధంగా కనుగొనలేకపోయినప్పుడు మీరు యాజకులుగా ఉండకూడదని చెప్పారు.
They may have been priests, but there was no clear record.
బహుశా వాళ్ళు యాజకులేమో కానీ దాని గురించిన లెక్క లేదు.
Then we can't allow you to do the work of the priest.
అప్పుడు మీరు యాజకత్వమును జరిగించడానికి మేము ఒప్పుకోమని చెప్పారు. కాబట్టి మనము కూడా మన సంఘములో ప్రతి ఒక్కరూ నూతనముగా జన్మించారా లేదా అని రూఢిపరచుకోవాలి.
Old covenant people were much more careful.
ఈ పాత నిబంధన ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు.
And further, we read in chapter 3 to chapter 6.
ఆ తర్వాత 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు కూడా
about the building of the temple.
మందిర నిర్మాణం గురించి ఉంది.
The sons of Israel, it says here, gathered together, verse 1, as one man to Jerusalem.
3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఇశ్రాయేలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడెను. వారందరూ కూడా కలిసి పనిచేశారు.
దిస్ ఇస్ హౌ ఇట్ వాజ్ ఇన్ ద డే ఆఫ్ పెంటికాస్ట్ టూ.
పెంతికోస్త దినమున కూడా ఇదే విధంగా ఉంది.
అండ్ దేర్ వర్ షౌట్స్ ఆఫ్ ప్రైజ్ దేర్ ఇన్ వర్స్ 10 యాస్ ద బిల్డర్స్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద టెంపుల్.
శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయించుచుండగా అక్కడ యెహోవాను స్తోత్రం చేశారు. 10వ వచనము.
మెనీ వెప్ట్ ఇన్ వర్స్ 13 వెన్ దే సా ద హౌస్ ఫౌండేషన్ బీయింగ్ లేడ్.
ఆ మందిరం యొక్క పునాది వేయబడినప్పుడు అనేక మంది ఏడ్చారు.
We need to have shouts of praise and we need weeping also in our life.
Manam prabhuunu sevinchetappudu manam santosha gaanam cheyali manamu edavali.
Jesus wept and Jesus praised the Father.
Yesu Christ prabhu etcharu Yesu Christ prabhu tandrini stutincharu.
And then we see further in chapter 4.
Aa tarvata manam inka 4va adhyayamlo chustam.
Opposition begins.
వ్యతిరేకత ప్రారంభమైంది.
We see this everywhere, wherever the work of God is.
ఎక్కడైతే దేవుని పని చేస్తుందో ప్రతి చోట మనం దీన్ని చూస్తాం.
Paul said in 1 Corinthians 16 verse 9.
మొదటి కొరింతి 16:9 లో పౌలు చెప్పాడు.
Wide open door is open for me in Ephesus.
ఎఫెసులో నాకు ద్వారము తెరవబడింది.
And there are many enemies.
మరియు అనేక మంది శత్రువులు ఉన్నారు.
Wherever God's work is there, there are bound to be enemies.
ఎక్కడైతే దేవుని పని ఉంటుందో అక్కడ శత్రువు ఉంటాడు.
What you are doing is not a work of God, of course then there'll be no enemy.
Okavela manam chesedi devuni pani kaanatlaite appudu shatru undadu.
Surprised if there's opposition to your work.
Nivu chese paniki vetirekata vachinappudu aacharyapovaddu.
Jesus faced all the opposition to his work not from Romans and Greeks but from religious Jews.
యేసు క్రీస్తు ప్రభువారు తన పనంతటిలో కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. రోమీల దగ్గర నుండి గ్రీకు దేశస్థుల దగ్గర నుండి కాదు, కానీ మత సంబంధులైన యూదుల దగ్గర నుండి. కాబట్టి మన పనిలో కూడా ఎంతో వ్యతిరేకతని కేవలం క్రైస్తవేతరుల నుండి మాత్రమే కాదు, కానీ క్రైస్తవుల యొద్ద నుండి కూడా ఎదుర్కొంటాం.
బట్ యూ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ వెన్ దట్ ఆపోజిషన్ కమ్స్.
కానీ ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోకూడదు.
అండ్ సీ ద స్కీమ్స్ ఆఫ్ సాతాన్ హియర్.
సాతాన్ యొక్క తంత్రములను ఇక్కడ మనం చూసినట్లయితే
ద ఫస్ట్ scheme here in chapter 4 verses 2 to 6 you see
modati tantramunu 4va adhyayam 2 nundi 6 vachanamlo manam chustam.
They said let us build with you so that because we are also seeking your God.
Mem kuda meeto kalisi nirmistam mee devunni mem kuda aashreestam ani var chepparu.
Those are the techniques by which they come.
Atuvanti tantramulta varu vacharu.
Come in as a wolf in the midst of the sheep.
గొర్రెల మధ్య తోడేలు వలె వచ్చారు.
But Zerubbabel and Joshua said no, you can't build with us.
కాని జెరుబ్బాబెలు యెహోషువా చెప్పారు లేదు మీరు మాతో కలిసి నిర్మించలేరని చెప్పారు.
బికాస్ యూ గాట్ టు బి పార్ట్ ఆఫ్ గాడ్స్ హౌస్ హోల్డ్ టు బిల్డ్.
ఎందుకంటే దాన్ని నిర్మించడానికి దేవుని యొక్క ఇంటిలో భాగస్థులై ఉండాలి.
దెన్ అనదర్ టెక్నిక్ వాస్ వర్స్ 4 టు డిస్కరేజ్ దెం.
ఇక్కడ మరొక తంత్రం ఏమిటంటే 4వ వచనం నుండి వారిని నిరుత్సాహపరిచారు.
అనదర్ టెక్నిక్ వర్స్ 4 వాస్ టు ఫ్రైటెన్ దెం.
4వ వచనంలో మరొక తంత్రం ఏమిటంటే వారిని భయపెట్టారు.
అనదర్ టెక్నిక్ వాస్ టు హైర్ counselors against them verse 5.
మరొక తంత్రం ఏమంటంటే 5వ వచనములో వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచం ఇచ్చారు.
And then in verse 6 to write an accusation against them.
ఆ తర్వాత 6వ వచనములో వారి మీద తప్పు మోపి ఉత్తరములు రాశారు.
And to approach the government of Artaxerxes to stop them.
ఆ తర్వాత అర్తహషస్త యొక్క దినముల్లో ప్రభుత్వానికి ఉత్తరం రాశారు.
And they succeed.
మరియు వారు విజయం పొందారు.
The king replies.
రాజు ప్రత్యుత్తరం ఇచ్చాడు.
And stop the work stops.
తర్వాత పని ఆగిపోయింది.
గాడ్ పర్మిట్స్ ఆపోజిషన్.
దేవుడు వ్యతిరేకతను అనుమతిస్తాడు.
గాడ్ పర్మిట్స్ sometimes his work to stop for a while.
Devudu konni sarlu tana pani kontha samayam aagipoyetattu anumatisthadu.
And as soon as they got the letter from the king they rushed and verse 23 they stopped the work by force of arms it says.
Raja daggar nundi uttaram vachina ventane balavantamu chetanu adhikaramu chetanu vaaru vachi pani aapivesaru 23va vachanamu.
When we are doing God's work and something like this happens today.
Manamu devuni pani chestunappudu ee naadu kuda ilantidi jariginatlayite
what do we do?
Manam em chestam?
You say, oh, well, God has allowed it to stop, let's forget it and let's go back to our own houses.
Sare devudu anumatinchadu manam inka marchipoyi mana illaku vellipodam ani anukuntam.
That's exactly what they did.
Vallu kuda adhe chesaru.
But we shouldn't do that.
Kani aa vidhanga manam cheyakoddu.
We don't go fighting with people physically.
Aa prajalato bhautikanga poraatanki manam vellakoddu.
We go to God in prayer.
Kani prarthanalo devuniki marapettali.
But then God raised up two prophets.
ఆ తర్వాత దేవుడు ఇద్దరు ప్రవక్తలను లేపాడు.
That's 16 years later.
అది 16 సంవత్సరాల తర్వాత.
It says here in verse 24, till the second year of the reign of Darius 424, nothing happened.
ఇక్కడ 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది, ఇలాగున పార్సీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను.
Period of 16 years.
అది 16 సంవత్సరాలు పట్టింది.
They were just happy, they were building their own houses during that time.
ఆ సమయంలో వారి సొంత ఇళ్లు కట్టుకుంటూ వారు సంతోషంగా ఉన్నారు.
God raised up Haggai and Zechariah, chapter 5 verse 1.
ఆ తర్వాత దేవుడు ప్రవక్తలైన హగ్గయిను జకర్యాను లేవనెత్తాడు 5వ అధ్యాయం 1వ వచనం.
They came and preached, you all say it is not time to build God's house, but it's time to build your own houses.
ఇది మీ సొంత ఇళ్లను కట్టుకోవడానికి సమయం కాదు కానీ దేవుని మందిరమును కట్టడానికి సమయము అని వారు ప్రకటించారు.
And they started building.
ఆ తర్వాత వాళ్ళు మందిరాన్ని నిర్మించడం ప్రారంభించారు.
Then the governor came and again tried to stop them, saying, who told you to build?
ఆ తర్వాత మళ్ళీ అధిపతి వచ్చి మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు అని ఆపడానికి ప్రయత్నించాడు. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఇచ్చినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటికి వచ్చి వారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. మనము ఆయన పని చేస్తున్నప్పుడు దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుందని మీకు
తెలుసా? The letter, this governor wrote another letter to the new king Darius.
ఆ తర్వాత అధికారులు మరలా పని మాన్పించడానికి ప్రయత్నించారు. కృత రాజైన దర్యావేషుకు మరలా ఉత్తరం రాశారు.
And Darius searches, chapter 6 verse 1.
ఆ తర్వాత దర్యావేషు దాన్ని వెతికాడు 6వ అధ్యాయం 1వ వచనం.
His ancestor Cyrus had made such an order to build the house.
ఆయన పూర్వీకులు ఆ మందిరమును కట్టమని ఏమైనా ఆజ్ఞించారా లేదా అని.
Seeing the sovereignty of God, he allows that order to be found.
అది దొరికేటట్లు దేవుడు చేశాడు. అది దేవుని యొక్క సార్వభౌమాధికారము.
If that order had not been found, the temple wouldn't have been built.
ఒకవేళ ఆ రోజు అది కనపడకుండా ఉన్నట్లయితే ఆ మందిరము నిర్మించబడేదే కాదు.
And when the order is found, then a new decree comes from the king.
ఎప్పుడైతే ఆజ్ఞ కనపడిందో తర్వాత రాజు నుంచి ఒక కొత్త ఆజ్ఞ వచ్చింది.
And we read here in chapter 6.
6వ అధ్యాయంలో మనం చదువుతాం.
And verse 8 to 10.
8 నుండి 10 వచనములు.
That in this new order, the king said like this.
తన కొత్త ఆజ్ఞలో రాజు ఈ విధంగా చెప్పాడు.
You are to permit them, leave them alone, verse 7 first of all.
మొట్టమొదట వారి జోలికి పోకండి 7వ వచనము.
And not only that.
అంత మాత్రమే కాదు.
I now issue a decree.
ఇప్పుడు నేను ఒక కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను.
Full cost is to be paid from the royal treasury of the taxes. Without delay.
రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇవ్వలేను.
All the bulls and rams and lambs and wheat and salt and wine must all be given to them every day.
ప్రతి దినము కూడా ఆకాశమందల దేవునికి దహన బలి అర్పించుటకై కోడలే గాని గొర్రె పొట్టేలే గాని గొర్రె పిల్లలే గాని గోధుమలే గాని ఉప్పే గాని ద్రాక్ష రసమే గాని ప్రతి దినము ఇవ్వాలి.
See how God worked and turned the tables on them.
చూడండి దేవుడు ఏ విధంగా పనిచేసి వారిని తారుమారు చేశాడు.
That because they opposed the work.
వారు పనిని వ్యతిరేకించిన కారణాన్ని బట్టి
న్యూ ఆర్డర్ కేమ్ సేయింగ్ దట్ ద గవర్నమెంట్ మస్ట్ పే ఫర్ ద హోల్ థింగ్.
కృత ఆజ్ఞ వచ్చింది ఆ అధిపతి మొత్తము చెల్లించాలని.
కింగ్స్ హార్ట్ ఇస్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్.
రాజు యొక్క హృదయము దేవుని చేతిలో ఉంటుంది.
అండ్ గాడ్ స్టర్స్ పీపుల్ ఈవెన్ టు హెల్ప్ us ఇన్ హిస్ వర్క్.
తన పనిలో సహాయం చేయడానికి దేవుడు ప్రజలను ప్రేరేపిస్తాడు.
ఇన్ అమంగ్ నాన్ క్రిస్టియన్ పీపుల్ గాడ్ కెన్ గివ్ us favor.
క్రైస్తవేతరుల మధ్య కూడా వారి దృష్టిలో మనం దయ పొందేటట్లు దేవుడు చేస్తాడు.
God's work can be done.
ఆ విధంగా దేవుని పని జరుగునట్లుగా.
Then this encouragement, God makes opposition work for our good.
ఆ ఎదురింపే మన మేలు కొరకై జరిగేటట్లు దేవుడు చేస్తాడు. అది మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది.
Every day it says they were to get the supply.
ప్రతిరోజు కూడా ఆ సరఫరాను వారు పొందారు.
And then we read in chapter 6 in verse 14 that the Jews were successful in building the prophecy through the prophesying of Haggai and Zechariah.
తరువాత 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించున్నందున పని బాగుగా జరిపిరి.
In the Old Testament no two prophets worked together.
పాత నిబంధనలో ఏ ఇద్దరు ప్రవక్తలు కూడా కలిసి పనిచేయలేదు.
Is the first example Haggai and Zechariah.
ఇదే మొట్టమొదటి ఉదాహరణ హగ్గయి మరియు జకర్యా.
It was towards the end of the old covenant, it was like a preparation for the new covenant.
ఇది పాత నిబంధన యొక్క ముగింపులో ఉంది, క్రొత్త నిబంధనకు సిద్ధపాటుగా ఉంది.
అండ్ నౌ వి రీడ్ ఇన్ చాప్టర్ 6 వర్స్ 21.
ఇప్పుడు మనం 6వ అధ్యాయం 21వ వచనంలో చదువుతాం.
They all came together and ate the Passover.
వారందరూ కూడి వచ్చి పులియని రొట్టెల పండుగను జరుపుకున్నారు.
It's a very beautiful story of a picture of how the body of Christ comes together.
క్రీస్తు యొక్క శరీరము సమాజముగా కూడుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో దానికి సాదృశ్యంగా ఉండేది. వారు బబులోను నుండి తిరిగి వచ్చి వారు రొట్టెను విరుస్తూ క్రొత్త సంఘముగా ప్రారంభించబడ్డారు. తర్వాత 7-10 అధ్యాయములో
వి రీడ్ అబౌట్ ద రిటర్న్ అండ్ రిఫర్మేషన్ అండర్ ఎజ్రా.
ఎజ్రా నాయకత్వం కింద వారు ఏ విధంగా తిరిగి వచ్చారో, ఏ విధంగా సంస్కరణలను పొందారో మనం చూస్తాం.
Return was under Zerubbabel.
మొట్టమొదటిసారి జెరుబాబెల్ నాయకత్వం క్రింద వారు తిరిగి వచ్చారు.
One servant of God passes away.
ఒక దైవ సేవకుడు వెళ్లిపోయిన తర్వాత
God raises up another.
దేవుడు మరొకరిని లేవనెత్తుతాడు.
God's work is not dependent on just one servant of God.
దేవుని యొక్క పని కేవలం ఒక దైవ సేవకుని మీద మాత్రమే ఆధారపడి ఉండదు.
Look how Ezra was described in verse 6.
ఎజ్రా గురించి 6వ వచనంలో ఏ విధంగా వర్ణించబడిందో మనం చూద్దాం.
Skilled in the law of God.
ఆయన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి.
Went to the king granted all his requests because the hand of God was upon him.
యెహోవా హస్తము అతనికి తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసెను రాజు అనుగ్రహించాడు.
If Ezra had stayed back in Jerusalem seeking comfort.
ఒకవేళ ఎజ్రా సౌఖ్యమును కోరుకుంటూ బబులోనులోనే ఉండిపోయి ఉన్నట్లయితే
we would never have heard of him.
ఆయన గురించి మనం విని ఉండేవాళ్ళం కాదు.
Because he went up to Jerusalem.
ఆయన యెరూషలేము దాకా వెళ్ళాడు కాబట్టి
God takes note of those who obey him and come out of death system.
ఎవరైతే మృతమైన వ్యవస్థల నుండి బయటకు వస్తారో దేవుడు వారిని గమనిస్తాడు.
And again Ezra says here in chapter 7 verse 9.
7వ అధ్యాయం 9వ వచనంలో ఎజ్రా ఇక్కడ చెప్తున్నాడు.
That is because of the good hand of God was upon him that he came out of Babylon.
దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున బబులోను నుండి బయటకు వచ్చాను అని చెప్తున్నాడు.
Don't take credit for coming out of Babylon.
బబులోను నుండి బయటకు వచ్చానని ఘనతను నీవు తీసుకోవద్దు.
Good hand of God that helps us to come out.
దేవుని యొక్క కరుణాహస్తము దానిలో నుండి మనం బయటకు రావడానికి సహాయం చేసింది. చివరిగా 7వ అధ్యాయం 27వ వచనంలో
హి డజంట్ జస్ట్ థాంక్ ద కింగ్ ఫర్ helping to build the house.
ఆ మందిరాన్ని నిర్మించడానికి సహాయం చేసినందుకు కేవలం రాజుకు మాత్రమే ఆయన కృతజ్ఞతలు చెప్పలేదు.
Blessed be the Lord. I give glory to God for putting this in the king's heart.
రాజు ఆ విధంగా చేయటకు బుద్ధి పుట్టించినందుకు దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు. బబులోను నుండి బయటకు వచ్చిన మరొక జాబితాని 8వ అధ్యాయంలో మనం చూస్తాం.
We read about them fasting in verse 21 to seek God for protection.
వారి భద్రత కొరకు వారు ఉపవాసం చేస్తున్నట్లుగా ఇక్కడ 21వ వచనంలో మనం చూస్తాం.
He says, I was ashamed to ask God, ask the king for horses. When we said God will help us.
మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలని మనవి చేయటకు సిగ్గు నాకు తోచెను. దేవుడే మాకు సహాయం చేస్తాడు.
Then we see in verse 24 to 26 how careful they were in the use of money.
ఆ తర్వాత 24 నుండి 26 వచనాల్లో డబ్బును ఖర్చు చేసే విషయంలో వారు ఎంత జాగ్రత్తగా ఉన్నారో మనం చూస్తాం.
Weighed out the silver and gold and told them to be careful about this and we must take it exactly like this too.
పెద్దల యొక్క ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రంగా ఉంచడని వారితో చెప్పెను.
In this movement there was no pillar of cloud to lead them.
ఇక్కడ వారిని నడిపించడానికి మేఘస్తంభం ఏది లేదు.
But the invisible presence of God.
కానీ అదృశ్యమైన దేవుని సన్నిధి వారితో ఉంది.
Just like he leads us today.
ఈనాడు ఆయన మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో అదే విధంగా.
And in chapter 9 we see of the compromise that compromising situation some Levites had not separated themselves.
తొమ్మిదో అధ్యాయంలో మనం రాజీ పడే పరిస్థితిని మనం చూస్తాం. కొంతమంది లేవీయులు వారిని వారు ప్రత్యేకపరచుకోలేదు.
And then he says he gathered together with those who trembled at the word of God and began to weep and cry before God.
దేవునికి భయపడే వారందర్ని ఆయన సమకూర్చి దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టడం దుఃఖించడం ప్రారంభించారు.
He says, Lord, we have dishonored your name.
ఓ ప్రభువా, మేము నీ నామమును అవమానపరిచాము.
I am embarrassed to lift up my face to you.
దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి క్షీణుడనై ఉన్నాను.
For the sins of others.
వేరే వారి పాపములను గురించి ఆయన ఆ పాపములను తన మీద వేసుకుంటున్నాడు.
Chapter 10 verse 1 he was weeping praying.
10వ అధ్యాయం 1వ ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు.
Verse 6 a concern for the Lord's honor.
దేవుని యొక్క ఘనత గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. 6వ వచనం
he had a tremendous concern.
ఆయన ఎంతో భారమును కలిగి ఉన్నాడు.
Told the people in verse 11 to separate themselves from the foreign wives. 10 verse 11
10వ అధ్యాయం 11వ వచనం ఎవరైతే అన్య దేశపు స్త్రీలను పెళ్లి చేసుకున్నారో ప్రత్యేకపరచుకోమని చెప్పాడు. 10వ
But we read there were some half-hearted people verse 15 who tried to oppose Ezra.
కానీ కొంతమంది అర్ధహృదయంతో ప్రభుని వెంబడించే వారు 15వ వచనంలో మనం చూస్తాం ఎజ్రాను ఎదిరించినట్లుగా.
బట్ గాడ్ సపోర్టెడ్ హిమ్.
కానీ దేవుడు ఆయన్ను బలపరిచాడు.
అండ్ ఎస్టాబ్లిష్డ్ ఎ వర్క్ దేర్ ఇన్ జెరూసలేం.
యెరూషలేములోని పనిని స్థిరపరిచాడు.
వండర్ఫుల్ స్టోరీ హౌ గాడ్ యూజెస్ మెన్ హు ఆర్ హోల్ హార్టెడ్.
పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడించే వారిని దేవుడు ఏ విధంగా వాడుకుంటాడో అనడానికి ఇది ఎంతో గొప్ప సంఘటనగా ఉంది.
హ్యాపెనింగ్ ఈవెన్ టుడే.
అది ఈనాడు కూడా జరుగుతుంది.
పీపుల్ అవుట్ ఆఫ్ డెత్ సిస్టమ్స్.
ప్రజలను మృతమైన వ్యవస్థల నుండి బయటకు తీసుకుని రావటం, నిజమైన సంఘంలోనికి తీసుకుని రావటం.
ఆపోజిషన్.
ఎంతో ఎదిరింపు ఉంటుంది.
గాడ్ సపోర్టింగ్ దెమ్.
దేవుడు వారిని బలపరుస్తాడు.
జస్ట్ బిల్.
మరియు సంఘము కట్టబడుతుంది.
మే గాడ్ హెల్ప్ us.
దేవుడు మనకు సహాయం చేయను గాక.
ఇన్ అవర్ స్టడీ త్రూ ద బైబిల్ వి హావ్ నౌ రీచ్డ్ ద బుక్ ఆఫ్ నెహెమయా.
మన బైబిల్ అధ్యయనంలో మనము నెహెమయా గ్రంథం యొద్దకు వచ్చాం.
నెహెమయా comes into the scene about 70 years after Zerubbabel led people out of Babylon into Jerusalem.
Zerubbabel prajalnu Babylon nundi Yerushalayamunku nadipinchina 70 samvatsaralu tarvata Nehemiah vachadu.
And about 13 years after Ezra came to Jerusalem.
Ezra Yerushalayamunku vachina tarvata 13 samvatsaralaku Nehemiah vachadu.
And Nehemiah was a man of vision and prayer.
నెహెమ్యా దర్శనము కలిగిన వ్యక్తి మరియు ప్రార్థనాపరుడు.
అండ్ హి వాస్ ఎ గ్రేట్ ఆర్గనైజర్ ఆఫ్ ద వర్క్.
మరియు అతడు ఎంతో బాగా పని జరిగించేవాడు.
హూ కుడ్ మోటివేట్ పీపుల్ టు వర్క్ టుగెదర్.
అందరూ కలిసి పనిచేయనట్లుగా ప్రజలను ప్రోత్సహించేవాడు.
గాడ్ నీడ్స్ పీపుల్ లైక్ దట్.
అటువంటి ప్రజలు దేవునికి కావాలి.
ఎస్పెషల్లీ పీపుల్ హూ కెన్ మోటివేట్ అదర్స్ టు వర్క్ టుగెదర్.
ప్రత్యేకంగా ఇతరులతో కలిసి పనిచేయటానికి ప్రజలను ప్రోత్సహించేవాళ్లు.
యు నో ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ క్రిస్టియానిటీ టుడే ఇస్ పీపుల్ ఇన్ ఎ చర్చ్ కాంట్ వర్క్ టుగెదర్.
ఈనాడు క్రైస్తవత్వంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే ప్రజలు ఒకరితో ఒకరు కలిసి పనిచేయరు.
God needs people like Nehemiah today.
ఈనాడు దేవునికి నెహెమ్యా వంటి వ్యక్తులు కావాలి.
He was not a full-time worker.
ఆయన పూర్తికాలపు సేవకుడు కాదు.
He had a secular job. In the midst of that, he took a leave and vacation and came and did this work.
ఆయన ఒక లౌకిక ఉద్యోగంలో ఉన్నాడు. ఆ ఉద్యోగం నుండి సెలవు తీసుకుని వచ్చి ఈ పనిని చేశాడు.
The temple had been built.
మందిరము నిర్మించబడింది.
But the walls of Jerusalem had all been broken down and nobody seemed to care to build it.
కానీ యెరూషలేము యొక్క గోడలన్నీ కూడా కూలిపోయాయి. వాటిని నిర్మించడానికి ఎవరు ఆసక్తి కలిగలేరు.
The walls of Jerusalem speak about the separation of the church from the world.
యెరూషలేము యొక్క గోడలు లోకము నుండి సంఘము ప్రత్యేకపరచడాన్ని సూచిస్తున్నాయి.
And the gates had been burned down.
మరియు దాని గుమ్మములు కాల్చివేయబడ్డాయి.
The gates we read in Isaiah 60 speak about praise.
గుమ్మములు అంటే యెషయా 60లో మనం చదువుతాం స్తుతించడాన్ని సూచిస్తున్నాయి.
Praise had disappeared.
స్తుతి అనేది అదృశ్యమైపోయింది.
The gates also speak about authority because that's where the elders used to sit.
ఆ గుమ్మములు కూడా అధికారాన్ని సూచిస్తున్నాయి. పెద్దలు అక్కడే కూర్చుంటారు.
Spiritual authority had disappeared.
ఆత్మీయ అధికారం కూడా అదృశ్యమైపోయింది.
And Nehemiah had a concern for God's name.
మరియు నెహెమ్యా దేవుని యొక్క నామమును బట్టి పట్టింపు కలిగి ఉన్నాడు.
He used to investigate with the people who came back from Jerusalem. What is the condition of everything there?
యెరూషలేము నుండి వచ్చిన వారితో ఈ విధంగా అడుగుతున్నాడు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని.
He heard verse 3 of chapter 1 that they were in great distress and reproach. The wall of Jerusalem is broken down, the gates are burned with fire.
చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని ఆయన విన్నాడు. 1:3.
He was always working before the king.
ఆయన ఎల్లప్పుడూ రాజు ఎదుట పనిచేస్తూ ఉన్నాడు.
He is a man who had faith.
ఆయన విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి.
And he prays.
మరియు ఆయన ప్రార్థించాడు.
He was a cupbearer to the king as we read in the last part of verse 11.
11వ వచనము చివరిలో మనం చదువుతాం, ఆయన రాజుకు గిన్నె అందించువాడై ఉన్నాడు.
But he prays to God.
కానీ ఆయన దేవునికి ప్రార్థించాడు.
And he says, Lord, please help me in verse 11 and grant me compassion before this man.
ఓ ప్రభువా, నాకు సహాయం చేయండి, ఈ మనిషిని నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని ప్రార్థించాడు. 11వ వచనము.
He doesn't say this king.
ఈ రాజుకు అని ఆయన చెప్పలేదు.
He said this man.
ఈ మనిషినికి అని చెప్పాడు.
He's only a man before God.
ఆయన కూడా దేవుని ఎదుట కేవలం ఒక మనిషిడే.
In that little phrase you see Nehemiah's understanding of God.
ఆ చిన్న మాటల్లోనే నెహెమ్యా దేవుని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో మనం చూడగలం.
Greatest authority in the world.
లోకంలో కల్లా అత్యున్నతమైన అధికారం కలిగి ఉన్న వ్యక్తి.
To look at him as just a man whom God can manipulate any way he likes.
దేవుని ఎదుట కేవలం అతన్ని కూడా ఒక మనిషిని వలె చూస్తున్నాడు. దేవుడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అతన్ని మలుస్తాడు.
And look at Nehemiah's testimony.
నెహెమ్యా యొక్క సాక్ష్యమును చూడండి.
Verse 1, 2.
2వ అధ్యాయం 1వ వచనం.
I had never been sad Before this,
అంతకు పూర్వము నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు.
He was a man full of joy.
అతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్న వ్యక్తి.
So much so that the king asked him, "Why is your face so sad today? You're not like the olden days."
రాజు అడిగాడు, ఎందుకు నీ ముఖం విచారంగా ఉంది? ఇంతకు మునుపు ఆ విధంగా లేవే.
These kings were very powerful people in those days.
ఆ కాలంలో రాజులు ఎంతో శక్తివంతంగా ఉండేవాళ్లు.
They got a little offended, they chop off your head.
వాళ్ళు కొంచెం అభ్యంతరపడినా కూడా నీ తల తీసివేస్తారు.
So he Nehemiah admits, "I was afraid."
నేను భయపడతని అని నెహెమ్యా చెప్పాడు.
And he tells him the truth.
కానీ ఆయన కేవలం సత్యం మాత్రమే చెప్పాడు.
That, you know, I'm concerned because the city of my father is all lying desolate.
నేను ఎందుకు విచారంగా ఉన్నానంటే నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయింది.
Verse 4, the king says, "What do you want?"
నాలుగవ వచనంలో నీకేమి కావాలి అని రాజు అన్నాడు.
Quickly prays a short 2-second prayer.
ఆయన వెంటనే 2 సెకండ్ల ప్రార్థన చేశాడు.
Lord, please help me.
ప్రభువా, దయచేసి నాకు సహాయం చేయండి.
Answers.
ప్రభువా, నాకు జవాబులు ఇవ్వండి.
Great example.
మనకి ఇదెంతో గొప్ప మాదిరి.
One of the only places in scripture where we see such an example.
అటువంటి ఉదాహరణను లేఖనములో ఇక్కడే మనం చూస్తాం.
Before he replies, he makes a quick prayer to God.
అతడు జవాబు ఇవ్వక మునుపు ఒక చిన్న ప్రార్థన చేశాడు.
Good example for all of us to follow.
మనందరం కూడా అనుసరించడానికి ఇది మంచి మాదిరిగా ఉన్నది.
Difficult situation.
కష్టమైన పరిస్థితుల్లో.
Make a quick prayer to God and then go ahead and reply.
దేవుడికి ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్లి మీరు ప్రత్యుత్తరం ఇవ్వండి.
And there we see how he uses his influence with the king in verse 7 and 8.
రాజు నాయన ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాడో 7-8 వచనముల్లో మనం చూస్తాం.
Letters of authority.
అధికారుల యద్ద నుండి పత్రికలు తీసుకున్నాడు.
Through God's people.
దేవుని ప్రజలకు సహాయం చేయడానికి.
You know, if God has placed certain of his children in places of authority in government even today.
ఈనాడు కూడా దేవుడు తన బిడ్డలను ప్రభుత్వంలో ఒక అధికారిగా పెట్టినట్లయితే,
there's nothing wrong in using their influence to build the church.
వారి యొక్క ప్రభావమును సంఘము కట్టుటలో ఉపయోగించుకున్నట్లయితే అందులో తప్పేమీ లేదు.
See, Joseph of Arimathea was an influential man. He could go to Pilate and ask for the body of Jesus to be taken down.
Arimathea aina Yosepu ento prabhavam gala vyakti aina Pilate daggariki velli Yesu Kristu prabhu yokka dehamunu adigadu. Aina oka apostolu kaadu.
Peter was an apostle.
Petru oka apostolu.
Peter had gone to Pilate's house. They had thrown him out from the gate itself.
Kani Petru Pilate intiki vellinatlayite aina gate bayate pampinchi vesunde vallu.
But Joseph of Arimathea could walk in.
Kani Arimathea aina Yosepu lopaliki vellipoyadu.
God uses people like Joseph of Arimathea for the body of Christ.
దేవుడు అరిమత్య అయిన యోసేపు లాంటి వారిని క్రీస్తు శరీరం కొరకు వాడుకుంటాడు. ఆ రోజుల్లో మరియు ఈ రోజుల్లో కూడా. నెహెమ్యాను కూడా అదే విధంగా దేవుడు వాడుకున్నాడు.
And we read in chapter 2 verse 19 again opposition starts.
2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం మరలా ఎదురింపు అనేది మొదలైంది.
And Nehemiah's reply to them is, "God will give us success, but you we are not going to work together with you unbelievers."
నెహెమ్యా చెప్పాడు, దేవుడు మాకు విజయమును అనుగ్రహిస్తాడు కానీ విశ్వాసులతో కలిసి మేము పనిచేయము.
What do we learn from Ezra and Nehemiah?
Ezra Nehemiah నుండి మనం నేర్చుకోవాలి.
To God's work, we don't have to be afraid of opposition.
దేవుని పనిచేస్తున్న మనము ఎదురింపులకు భయపడకూడదు.
I have seen numerous examples where God gives us favor in the eyes of authorities who are not even Christian.
క్రైస్తవులు కూడా కాని అధికారుల దృష్టిలో మేము దయ పొందేటట్లు దేవుడు అనేక విషయాల్లో చేసినట్లుగా మేము చూసాము.
And then in chapter 3 we see how quickly he organized the work.
ఆ తర్వాత 3వ అధ్యాయంలో ఎంత త్వరగా ఆయన పని జరిగిస్తున్నాడో మనం చూస్తాం.
Not even written here.
అది ఇక్కడ రాయబడలేదు కూడా.
Nehemiah wrote this book and he was a humble man who didn't explain what all he had done.
ఈ పుస్తకాన్ని నెహెమ్యానే రాశాడు. ఆయన ఏమేమి చేశాడో కూడా ఆయన రాయలేదు. ఆయన ఎంతో దీనుడు.
So quickly he organized the work.
కాబట్టి ఆయన ఎంతో త్వరగా ఆ పని జరిగించాడు.
The book of Ezra, the work got delayed for so many years.
Ezra granthamlo manam chustam devuni yokka pani aneka samvatsaralu e vidhanga alasyamaindo.
Days he got everything started.
Kani ikkadaithe konni dinamullone pratidi kuda prarambhinchabadindi.
And he got the high priest also to work.
Pradhana yajakudu kuda pani chesetattu ayana chesadu.
See here in verse 1 of chapter 3.
Ikkada 3rd chapter 1st verse manam chusinatlayite,
the high priest began to hang up the doors of the sheep gate.
Pradhana yajakudu gorrela gummamunu kati pratishtinchi talupulu niliparu.
He built it.
ఆయన కట్టాడు.
He dirtied his hands.
తన చేతికి మురికిని అంటించుకున్నాడు.
He was the top man among the people of Israel.
ఇశ్రాయేల్ ప్రజల్లోకెల్లా ఎంతో ఉన్నతమైన వాడు.
But Nehemiah got him also to work.
కానీ ఆయన కూడా పని చేసేటట్లు నెహెమ్యా చేశాడు.
Leaders were servants.
నాయకులే సేవకులు.
Notice the phrase that comes so often in this chapter.
అదే తరచుగా ఈ పుస్తకంలో వస్తూ ఉంటుంది.
Verse 2.
2వ వచనము.
Next to him.
అతని ఆనుకొని.
And right through next to him, next to him, next to him, next to him, next to him.
ఆ తర్వాత అతని ఆనుకొని, అతని ఆనుకొని, అతని ఆనుకొని వస్తూ ఉంటుంది.
There was no gap left.
అక్కడ ఎటువంటి ఖాళీ మిగల్లేదు.
All was built continuously. obviously without a gap because next to him people were working.
వాళ్ళు ఎటువంటి ఖాళీ లేకుండా వాళ్ళు గోడను కడుతూ ఉన్నారు ఎందుకంటే వారిని ఆనుకొని వేరే వాళ్ళు కూడా ఉన్నారు.
Not easy.
అది అంత సులువు కాదు.
To work together and no argument comes whether this 6 inches has to be built by you or me.
ఎటువంటి వివాదం లేకుండా ఈ 6 అంగుళాలు నువ్వు కట్టాలా నేను కట్టాలా అని ఏమీ లేకుండా పనిచేస్తూ ఉన్నారు.
Work that God gave Nehemiah grace to do.
ఆ విధంగా చేయడానికి నెహెమ్యాకు దేవుడు కృపనుగ్రహించాడు.
And we read here further in verse 12 there were even women who were working.
ఆ తర్వాత ఇక్కడ 12వ వచనంలో మనం చూస్తాం స్త్రీలు కూడా పనిచేస్తూ ఉన్నారు.
And God has daughters to work with him.
వారి కుమార్తెలు కూడా పనిచేస్తూ ఉన్నారు.
There were businessmen and rulers in verse 8 and 9.
8 9 వచనముల్లో వ్యాపారస్తులు మరియు అధిపతులు కూడా ఉన్నారు.
Smith started working with their hands.
బంగారపు పని చేసేవారు వారి యొక్క చేతులతో పనిచేయడం ప్రారంభించారు.
This is a picture of the building of the body of Christ.
క్రీస్తు యొక్క శరీరమును కట్టుటకు ఇది సాదృశ్యంగా ఉంది.
Businessmen,
నాయకులు, వ్యాపారస్తులు,
servants,
సేవకులు,
women,
స్త్రీలు.
Sometimes we think women don't have a part in building the body.
శరీరమును కట్టుటలో స్త్రీలకు ఏ పాత్ర లేదని మనం అనుకుంటాం.
They have a major part.
వాళ్ళకు ఎంతో అధిక భాగం ఉంది.
Again we read of opposition in chapter 4.
4వ అధ్యాయంలో మరలా మనం ఎదురింపు గురించి చదువుతాం.
Sanballat was very angry when he saw this wall being built.
ఈ గోడ నిర్మించబడటం చూసి సన్బల్లట్ ఎంతో కోపగించాడు. ఎగతాళి చేస్తూ ఉన్నాడు.
They ridicule these people.
ఈ ప్రజలను అపహాస్యం చేస్తూ ఉన్నారు.
And verse 7 and 8 you see the opposition, they became very angry and conspired to fight against us.
7-8 వచనముల్లో మనం చూస్తాం వారు ఎంతగానో కోపించి మాకు విరోధముగా పోట్లాటకు కుట్ర పన్నారు. వారు మమ్మల్ని ఎంతో కలతపరిచారు. 8వ వచనం.
And when the Jews heard all this and it says here in verse 12 when the Jews who lived near them came and told us 10 times they'll come up against us in every place and they were also afraid.
మా విరోధులు వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనం వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమన్నారు. మా శత్రువుల యొద్ద నివాసులైన యూదులు వచ్చి ఆ మాట విని యూదులు భయపడి నలుదిక్కుల నుండి మీరు మా సహాయముకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా. 12వ వచనము.
So there was a lot of room for discouragement.
అక్కడ నిరుత్సాహపడటానికి ఎంత అవకాశం ఉంది.
But Nehemiah got up and said don't be afraid of these people verse 14.
ఆ తర్వాత నెహెమ్యా లేచి నిలబడి వీరికి మీరు భయపడవద్దు అని చెప్పాడు. యెహోవాను జ్ఞాపకం చేసుకోండి.
When we fear God, we don't fear anybody else.
మనం దేవునికి భయపడినట్లయితే ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు.
We read further in verse 15.
ఆ తర్వాత మనం ఇంకా 15వ వచనంలో చదువుతాం.
This beautiful phrase.
ఎంతో అందమైన మాటలు ఇవి.
God frustrated their plan.
దేవుడు దానిని వ్యర్థము చేసెను.
He does that even today.
ఈనాడు కూడా ఆయన అదే విధంగా చేస్తాడు.
You seek to work for God, God will frustrate the plans of the enemy.
నీవు దేవుని పని చేస్తున్నట్లయితే శత్రు యొక్క ప్రణాళికలను ఆయన వ్యర్థం చేస్తాడు.
Experienced that numerous times in my ministry.
నా పరిచర్యలో నేను అనేక సార్లు దాన్ని అనుభవించాను.
In verses 16 to 18.
16 నుండి 18 వచనాల్లో.
We see how these people work as servants and as soldiers.
వారు సైనికుల వలె సేవకుల వలె ఏ విధంగా పనిచేస్తారో మనం చూస్తున్నాం.
17 with one hand they did the work and the other hand they held a weapon.
17వ వచనము ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండిరి.
Beautiful picture of the body of Christ.
క్రీస్తు యొక్క శరీరమునకు ఎంతో అందమైన సాదృశ్యం ఇది. మనము దేవుని పని చేస్తూ ఉంటాం అదే సమయంలో సైతాన్తో యుద్ధం చేస్తూ ఉంటాం.
Fought with men because they were under the old covenant.
మనం మనుషులతో పోరాడము ఎందుకంటే మనం పాత నిబంధనలో లేము.
We fight with the devil.
మనం అపవాదితో పోరాడతాం.
And then in chapter 5.
తరువాత 5వ అధ్యాయంలో.
The complaining comes in within the camp.
జనసమూహంలో నుండి ఫిర్యాదులు వచ్చాయి.
He says we are mortgaging our fields and our vineyards in order to get grain verse 3.
దానిమ కోసం మా ద్రాక్ష తోటలను మా భూములను కుదువ పెట్టాము. 3వ వచనము.
Some rich Jews were oppressing the poor Jews.
కొంతమంది యూదులు బీదవారైన యూదులను పీడిస్తూ ఉన్నారు.
Nehemiah rebukes them in verse 9.
నెహెమ్యా వారిని గద్దిస్తూ ఉన్నాడు. 9వ వచనం.
Why are you doing that?
మీరు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? వేరే వారివి ఎందుకు తీసుకుంటున్నారు?
Together.
మనందరం కూడా కలిసి పనిచేస్తున్నాం.
Be kind to one another.
ఒకరిళ్ళ ఒకరు కరుణ కలిగి ఉండండి.
Think of the reproach before all these enemies of ours verse 9.
మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తించండి.
We must care for the poor among God's people.
దేవుని ప్రజల్లోని బీదలను మనం పట్టించుకోవాలి. బీద సహోదరులను కానీ సహోదరులను కానీ అలసిగా మనం తీసుకోకూడదు.
One of the great crimes in our day.
ఇది మన దినముల్లో జరుగుతున్న ఒక గొప్ప నేరము.
Preachers collecting money from poor people.
బోధకులు బీద ప్రజల నుండి డబ్బును వసూలు చేస్తున్నారు.
And living in grand style themselves.
మరియు వారు విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నారు. చేశారు.
This is a crime God will never forgive unless there's a radical repentance among those preachers.
ఆ బోధకులు ఎంతో తీవ్రంగా మారు మనసు పొందితే తప్ప దేవుడు ఆ పాపమును క్షమించడు.
God cares for the poor.
దేవుడు బీదలను పట్టించుకుంటాడు.
Don't you dare exploit them unless you want the judgment of God on your family.
నీ మీద నీ కుటుంబం మీద తీర్పు రావాలనుకుంటే తప్ప వారిని పీడించడానికి సాహసించవద్దు.
In chapter 5 verse 14 and 19 you see Nehemiah's tremendous hospitality.
5వ అధ్యాయం 14 నుండి 19 వచనాల్లో నెహెమ్యా ఎంత గొప్పగా ఆతిథ్యం ఇస్తున్నాడో మనం చూడగలము.
He used to feed 150 Jews at his table verse 17.
ఆయన భోజనపు బల్ల యొద్ద 150 మంది యూదులను ఏ విధంగా పోషిస్తున్నాడో మనం చూస్తాం 17వ వచనంలో.
So much of food had to be prepared for them.
వారి కొరకు ఎంతో భోజనం సిద్ధం చేయాలి.
Verse 18 its last part he says I did not demand the governor's food allowance.
అయినా కూడా 18వ వచనంలో చెప్తున్నాడు వీటన్నిటిని బట్టి అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షించలేదు. 18వ వచనం.
He worked without taking any money for his work.
తాను చేసిన పనికి ఎటువంటి జీతము తీసుకోకుండా ఆయన పనిచేశాడు.
He gave food in his home and didn't charge anybody for that food.
ఆయన తన ఇంటిలోని భోజనమునిచ్చి ఆ భోజనం కోసం ఎటువంటి డబ్బును తీసుకోలేదు.
Like Paul.
పౌలు వలె.
You know, sir, I worked with my own hands so that I won't be a burden to any of you.
మీలో ఎవరికి నేను భారంగా ఉండకుండానట్లు నా సొంత చేతులతో నేను కష్టపడి పనిచేశాను. ఇటువంటి వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు.
People who are willing to sacrifice their own personal wealth to do God's work.
దేవుని యొక్క పని చేయడానికి వారి వ్యక్తిగతమైన సొంత ఆస్తిని వెచ్చించే వారిని.
And we read in chapter 6 verse 1 that the wall was built without any gap in between.
ఆ తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం గోడలు ఎటువంటి ఖాళీ లేకుండా కట్టబడ్డాయని.
But again Satan tries now to distract Nehemiah from completing the work.
ఆ పనిని పూర్తి చేయకుండా నెహెమ్యాను రక్కద్రోవ పట్టించడానికి సైతాన్ ప్రయత్నిస్తున్నాడు.
Even though the wall was complete, the gates had not been put up.
ఒకవేళ గోడ పూర్తిగా కట్టబడినా కూడా గుమ్మములు పెట్టకుండా ఉండటానికి
they tried to stop that.
దాన్ని ఆపడానికి ప్రయత్నించారు.
He said, come and discuss with us.
మీరు మాతో వచ్చి మాట్లాడండి.
And Nehemiah's answer.
నెహెమ్యా ఒక జవాబు చూడండి.
Verse 3.
3వ వచనము.
I am doing a great work and I cannot come down.
నేను చేయు పని గొప్పది దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను.
That's a great answer that we can give to people.
మనం ప్రజలకు ఇచ్చే గొప్ప జవాబు అది.
Satan tries to distract us.
మనల్ని దారి మళ్లించడానికి ప్రయత్నించే వ్యక్తులకు.
The devil tries to distract us.
సైతాన్ కూడా మనల్ని దారి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
I am doing a great work.
నేను చేయు పని గొప్పది.
I can't come down from there to do all these other things.
నేను దాన్ని విడిచిపెట్టి ఈ మిగిలిన సంగతులు చేయడానికి రాలేను.
టైం ఫర్ డిస్కషన్.
నాకు మాట్లాడటానికి సమయం లేదు.
ఐ హవ్ గాట్ టు డు మై వర్క్.
నేను నా పనిని చేయాలి.
అండ్ అగైన్ సన్బలాట్ ట్రైడ్ టు పుట్ ఫియర్ ఇంటూ దెం.
మరలా సన్బలాట్ వారిని భయపెట్టడానికి ప్రయత్నించాడు. 5 నుండి 7 వచనముల్లో.
మేక్స్ ఫాల్స్ అక్యుజేషన్స్ అగైన్స్ట్ దెం.
వారికి విరోధంగా తప్పుడు నిందలు మోపాడు.
ఇఫ్ యు సర్వ్ ద లార్డ్ రిమెంబర్ పీపుల్ మేక్ ఫాల్స్ అక్యుజేషన్స్ అగైన్స్ట్ యు.
నీవు ప్రభువుని సేవిస్తున్నట్లయితే ప్రజలు నీకు విరోధంగా తప్పుడు ఆరోపణలు ఆరోపిస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి.
Nehemiah says you can say what you like but I'm not going to waste my time discussing.
నేను చేయాలనుకుంటే చేసుకో. నీతో మాట్లాడిన సమయం నేను వృధా చేసుకోలేను అని నెహెమ్యా చెప్పాడు.
And then we read there were deceivers inside Jerusalem among God's people.
ఆ తర్వాత మనం చూస్తాం యెరూషలేము లోపలే దేవుని ప్రజల మధ్య మోసగాళ్లు ఉన్నారు.
That is the worst part.
అదంత విచారకరమైన విషయము.
Paul speaks about false brothers.
పౌలు కపట సహోదరుల గురించి మాట్లాడాడు.
Verse 10 when I entered the house of Shemaiah.
10వ వచనము. నేను షెమయా ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు.
He said let's meet together in the house of God within the temple.
దేవుని మందిర గర్భాలయం లోపలికి వెళ్లి మనం కలుసుకుందాం అని చెప్పాడు.
Saying they are coming to kill you.
వాళ్ళని చంపడానికి వస్తున్నారు అని చెప్పాడు.
And he said why should I go? I'm not afraid.
నేనెందుకు పారిపోవాలి నేను భయపడట్లేదని ఆయన చెప్పాడు.
Then I perceived that God had not sent him. Verse 12.
దేవుడు అతన్ని పంపలేదని నేను కనుగొంటిని. 12వ వచనము.
He had hired him.
వాళ్ళు అతనికి లంచం ఇచ్చారు.
Write me verse 13 so that by my fear I would sin.
నన్ను భయపెట్టి ఆ విధంగా నేను పాపంలో పడతానని వాళ్ళు అనుకున్నారు. 13వ వచనము.
So we have to be not only stand against the enemies, we have to be discerning about some believers who are also deceived by the enemy.
మనము శత్రువుకు విరోధంగా నిలబడటం మాత్రమే కాదు శత్రువు చేత మోసగించబడి ఉండే విశ్వాసుల పట్ల మనము వివేచన కలిగి ఉండాలి.
And we read further about women prophetesses who are trying verse 14 who are trying to frighten him.
ఆ తర్వాత ఒక ప్రవక్త్రి ఆయన్ను భయపెట్టడానికి ప్రయత్నించినట్లు మనం 14వ వచనంలో చూస్తాం.
We got to be we've got to beware even of women prophetesses nowadays.
ఈ రోజుల్లో ఈ స్త్రీ ప్రవక్తలను గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి.
Deceivers.
మోసగాళ్ళు.
Notice what it says in verse 15.
15వ వచనంలో ఆయన ఏం చెప్పాడో గమనించండి.
52 days, less than 2 months, the wall was complete.
52 దినముల్లో 2 నెలల కంటే తక్కువ సమయంలో ప్రాకారం కట్టుట సమాప్తమైను.
It had not been done for years.
ఎన్నో సంవత్సరాల నుండి ఆ పని జరిగించబడలేదు.
One man did it.
కానీ ఒక్క మనిషి చేశాడు.
Because he was wholehearted.
అతడు పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించేవాడు కాబట్టి ఆయన మనసును ప్రక్కద్రోవ పట్టించలేదు కాబట్టి ఆయన దేనికి భయపడేవాడు కాదు కాబట్టి తర్వాత 17 నుండి 19 వచనాల్లో మనం చూస్తాం.
We read of compromising rulers and unconverted relatives among God's people.
దేవుని ప్రజల్లో రాజీ పడే అధిపతులు మార్పు చెందని బంధువులను మనం చూస్తాం.
People among God's people who had married some of these agents of the devil.
దేవుని ప్రజల్లో కొంతమంది ఈ అపవాది యొక్క దూతలను వివాహం చేసుకున్నారు.
Also sent letters to try and frighten Nehemiah, verse 19.
వారు కూడా నెహెమ్యాను భయపెట్టుటకు పత్రికలు పంపించారు.
Opposition of, without deceivers within.
బయట నుండి వచ్చే ఎదిరింపులు లోపల నుండి వచ్చే మోసగాళ్ళు.
Nehemiah completed the job.
నెహెమ్యా పని పూర్తి చేశాడు.
In chapter 7,
7వ అధ్యాయంలో
we read of him appointing gatekeepers and singers.
ద్వారపాలకులను మరియు పాటలు పాడే వారిని ఆయన నియమించినట్లుగా మనం చూస్తాం.
They were men who had to be faithful, verse 2, and people who feared God.
వారు దేవుని ఎదుట భయభక్తులు గలవారు, నమ్మకమైన వారు.
Even in the church we need gatekeepers and singers.
సంఘములో కూడా మనకు ద్వారపాలకులు మరియు పాటలు పాడేవారు అవసరము.
Who can lead the singing?
పాటలను నడిపించువారు.
And those who make sure the crooks don't come inside.
వాళ్ళు లోపలికి రాకుండా చూసుకునేవారు.
నెహెమయా వాస్ వెరీ కేర్ఫుల్ టు మేక్ ద లీడర్షిప్ ప్యూర్.
నాయకత్వం ఎంతో పవిత్రంగా ఉంచడంలో నెహెమయా ఎంతో జాగ్రత్త పడ్డాడు.
దెన్ వి రీడ్ హియర్ అబౌట్ ఎజ్రా.
ఆ తర్వాత మనం ఇక్కడ ఎజ్రా గురించి చదువుతాం.
8వ
అధ్యాయంలో
రీడింగ్ ద లా అమంగ్ గాడ్స్ పీపుల్.
దేవుని ప్రజల మధ్య ధర్మశాస్త్రమును చదువుతున్నాడు.
One man.
మరలా కూడా ఒక మనిషిడు.
హి సేస్ లెట్స్ రీడ్ ద బుక్ ఆఫ్ గాడ్.
మనము దేవుని యొక్క గ్రంథమును చదువుదాం.
3 వి రీడ్ దట్ దే హాడ్ ఎ 6 our bible study.
3వ వచనంలో మనం చూస్తాం 6 గంటలు వారు బైబిల్ అధ్యయనమును కలిగి ఉన్నారు.
What a teacher Ezra was to teach the bible for 6 hours without boring people.
ప్రజలకు విసుక్కలకుండా బైబిల్ ను 6 గంటలు బోధించడంలో ఎజ్రా ఎంత గొప్ప బైబిల్ బోధకుడో మీరు ఊహించండి.
He was a man who really knew God.
నిజంగా దేవుణ్ణి ఎరిగిన మనిషిడు ఆయన.
First of all in verse 6 they praised God for all that he had done.
మొట్టమొదటి 6వ వచనంలో దేవుడు ఏమైతే చేసి ముగించాడో దాన్ని బట్టి ఆయన స్తుతించారు.
They took pains, it says in verse 8, to read and translate and make people understand what the book said.
ఆ తర్వాత ఆయన ఎంతో కష్టపడ్డాడు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పాడు.
They mourned and wept for their sin in verse 9.
వారి యొక్క పాపములను బట్టి దుఃఖపడ్డారు, ఏడ్చారు, మొరపెట్టారు. 9వ వచనము.
And they were told, don't keep all this to yourself, share what you have got with other people.
మీ దగ్గర ఏదైతే ఉందో అది మీకోసమే పెట్టుకోవద్దు, వేరే వారితో కూడా పంచుకోండి అని చెప్పాడు.
This wonderful verse here in verse Nehemiah 8:10, the joy of the Lord is your strength. If you share what you have with other people.
ఆ తర్వాత ఇక్కడ ఎంతో అద్భుతమైన వచనమును మనం చదువుతాం. మీ దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకున్నట్లయితే యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు. 8వ అధ్యాయం 10వ వచనం.
And for the first time they celebrated in verse 14 the feast of booths in the 7th month.
ఆ తర్వాత 14వ వచనములో మనం చూసినట్లయితే 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాల నివాసము చేయవాలని రాయబడినట కనుగొని దాన్ని మొట్టమొదటిసారి చేశారు.
First time in 1000 years.
1000 సంవత్సరములకు మొదటిసారి చేశారు.
Even David had not restored this.
దావీదు కూడా దీన్ని సమకూర్చలేకపోయాడు.
In chapter 9 we again see a long prayer and fasting and confession of sin.
9వ అధ్యాయంలో మరలా మనం సుదీర్ఘమైన ఉపవాస ప్రార్థనను, పాపపు ఒప్పుకోలును మనం చూస్తాం.
Throughout the history of the restoration of God's people you see this.
దేవుని యొక్క ప్రజలు సమకూర్చబడటంలో చరిత్ర అంతట్లో కూడా దీన్ని మనం చూస్తాం.
Fasting,
ఉపవాసము,
confessing sin,
పాపమును ఒప్పుకోవటము.
That's the way the church is built.
ఆ విధంగా సంఘము కట్టబడుతుంది.
And then we read they sealed the document in chapter 10 and Nehemiah signs first of all.
ఆ తర్వాత వారు నిబంధన చేసుకున్న ఒక పత్రమును మనం చూస్తాం. నెహెమ్యా దాని మీద సంతకం చేస్తాడు.
And we read here in verse 28 the rest of the people and all those who had separated themselves from the people of their land and joined together, they came together and made a decision that we will not, verse 30, give our daughters to the people of the land for our sons.
ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనుల్లో ఉండకుండా తమను తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు అందరూ కూడా మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమని చెప్పారు.
We will only marry believers.
మేము విశ్వాసులను మాత్రం వివాహం చేసుకుంటామని చెప్పారు.
And if we don't find, then we'll remain single.
ఒకవేళ ఆ విధంగా మేము కనుగొనలేకపోయినట్లయితే మేము ఒంటరిగానే ఉంటాం.
They put God above even marriage.
వివాహం కంటే పైగా వారు దేవుణ్ణి ఉంచారు.
And in the remaining three chapters,
మిగిలిన మూడు అధ్యాయముల్లో
find a number of things that Nehemiah did.
Nehemiah chesina aneka vishayamulu manam chadutam.
In chapter 11, Jerusalem was not a very popular place for people to stay in up till now.
11th adhyayamulo manam chusinatlayite appati variki kuda Jerusalemlo nivasam untaniki anta prakhyati ganchina pattanam kada adi.
The 11th verse 1, they cast lots to bring one out of 10 to live in Jerusalem.
11th adhyayam 1st vachanamlo Jerusalemlo 10 mandilo okadu nivasinchinatlu cheetlu vesaru.
And the people blessed the Lord of those who were willing to go back and build Jerusalem.
Jerusalemlo nivasinchutaku santoshamga oppukunna varini janulu divincharu.
It's not popular to come out of large comfortable churches and build the body of Christ.
పెద్దగా సౌఖ్యంగా ఉన్న సంఘాల నుండి బయటకు వచ్చి క్రీస్తు యొక్క శరీరమును నిర్మించుట అంత సులువు కాదు.
వెరీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు డు దట్.
చాలా కొద్ది శాతం మంది మాత్రమే ఆ విధంగా చేయటకు ఇష్టపడతారు.
వి సీ ఎ లిస్ట్ ఆఫ్ ది ప్రీస్ట్స్.
12వ అధ్యాయంలో యాజకుల జాబితాను మనం చూస్తాం.
ది డిఫరెంట్ ఫంక్షన్స్ దట్ వర్ గివెన్ టు ఈచ్ ఆఫ్ ది పీపుల్.
అందులో ప్రతి ఒక్కరికి వేరువేరు విధులు ఇచ్చినట్లుగా మనం చూస్తాం.
అండ్ దెన్ ఇన్ చాప్టర్ 13,
ఆ తర్వాత 13వ అధ్యాయంలో
వి అగైన్ రీడ్ ఆఫ్ ది సేమ్ ప్రాబ్లమ్ దట్ దేర్ వాస్ in Ezra's time.
Ezra samayamlo unna samasyane marla manam ikkada chustam.
First of all, people were trying to make money on the Sabbath day, and in chapter 13 verse 15 onwards,
mottamodatiga prajalu visranti dinamuna dabbulu sampadinchukotaniki prayatnistu unnaru. 14th adhyayam 15th vachanam.
And Nehemiah had to chase them all out.
Mariyu Nehemiah varandarni bayitku tarimi vesadu.
The tithes were not being given to the Levites, verse 10, and Nehemiah had to stir them up to do that.
Levilaku ravalsina paallu variki andakapovadu cheta Nehemiah varini purikalpovalsi vachindi.
Many of the men and women had married unbelievers, verse 23.
Aneka mandi stree purushulu avishwasulanu vivaham chesukunnaru, 23rd vachanam. Varandarni tarimivevalsi vachindi.
It isn't easy to be a man of God.
Oka daivajanniga undatam anta sulu kaadu.
Among God's people.
Anduke devuni prajala madhya oka nayakudiga undagaligadu.
And who was a self-supporting man.
Aina tanu tanu poshinchukone vyakti.
Great work for God because he trusted God.
Aina devuni yandu namakinchadu kabatti ento goppa panni chesadu.
Concern for God's name.
Devuni yokka naamamunu aina ento pattinchukunnadu.
And God can use you in the same way.
Ade vidhanga devudu ninnu kuda upayoginchukogaladu.
Amen.
Amen.